സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം.
നാലുകവ അധ്യായം 22 ശ്ലോകം.
യദൃച്ഛാലാഭസന്തുഷ്ട ദ്വന്ദ്വാതീതോഭിമത്സര സമസിദ്ധാവസിദ്ധൗ ച കൃത്വാപി ന നിബദ്ധ്യതേ
മനുഷ്യ ജന്മക്കു കാരണം താനു ചെയ്തേട്ടുവണ്ടി കർമ്മലെ. മനം എട്ടുവണ്ടി കർമ്മലു ചെയ്തേ ദാനിക്ക് തഗിനട്ടുഗാ മനക്കു ജന്മ ലഭിസ്തുന്നു. ആ കർമ്മലു ചെയ്തേടപ്പുഴു അഹങ്കാരംതോ ചെയ്തേ മരണ ജന്മ വസ്തുന്നു മനക്കു. కర్మలు అంటే పనులు. కర్మలు చెయ్యకుండా ఎవరమూ ఉండలేవు. కర్మలు తప్పకుండా చేసి తీరాల్సిందే. కానీ ఆ కర్మలు మనకు పుణ్య పాప ఫలాన్ని ఇవ్వకుండా ఉండాలి అంటే ఎలా చెయ్యాలి? పుణ్యకర్మ పుణ్యఫలాన్ని ఇస్తుంది. పుణ్యఫలాన్ని తీసుకుంటే మంచి జన్మలు వస్తాయి. కానీ మళ్లీ మళ్లీ పుడతాం. పాపకర్మ చేస్తే పాపఫలం వస్తుంది, పాప జన్మలు వస్తాయి, అక్కడ మళ్లీ మళ్లీ పుడతాం. కనుక మనిషికి పునర్జన్మ ఉంటూనే ఉంటుంది. ఆ కర్మలు చేసేటప్పుడు అహంకారంతో కనుక చేస్తే, అహంకారంతో చేయకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి అంటే, జ్ఞాని అయిన వాడు ఎలా చేస్తాడో మనం కూడా అలాగే చేయాలి. జ్ఞాని ఎలా చేస్తాడు? కర్మలు చేసేటప్పుడు ఎటువంటి అహంభావం లేకుండా చేస్తాడు. అహంభావం అంటే ఏమిటి? నేను చేస్తున్నాను అనే భావం, ఆలోచన. అహంభావంతో చేస్తే ఆ కర్మలు ఫలితాన్ని ఇస్తాయి. కనుక అహంభావం అనేది లేకుండా చెయ్యాలి. మరి ఏ భావంతో చెయ్యాలండి? అహంభావం లేకపోతే, నేను చేస్తున్నాను అనే భావం లేకుండా ఏ భావంతో చెయ్యాలి? ఏ భావంతో చెయ్యాలి అంటే, ఈశ్వరుడికి సమర్పిస్తూ చేస్తున్నాను, ఈశ్వరుడి కోసం చేస్తున్నాను అనే భావంతో చేయాలి. ప్రతి పని చేసేటప్పుడు మన ఆలోచన ఎట్లా ఉండాలి? ఈశ్వరుడి కోసం చేస్తున్నాను. ఏ పని చేసేటప్పుడు మనం అనుకుంటాం? పూజ చేసేటప్పుడు మాత్రమే అనుకుంటాం. పూజ చేసేటప్పుడు మాత్రమే కదా ఈశ్వరుడి కోసం చేస్తున్నాం పూజ. అందుకని పూజ చేసేటప్పుడు మాత్రమే దేవుడి కోసం, మిగతా అవన్నీ నా కోసం అనుకుంటాం మనం. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, పిల్లలకి చదువు చెప్పించడం, మన ఇంటి బాధ్యతలు చూడడం అన్ని నా కోసం. పూజ చేసి నైవేద్యం పెట్టడం భగవంతుడి కోసం అనుకుంటాం మనం. కృష్ణ పరమాత్మ అంటాడు, ఆ 10 నిమిషాలే నా కోసం కాదు, నువ్వు చేసే పనులన్నీ కూడా నా కోసం చెయ్యి అంటాడు. అదేమిటయ్యా, నీకోసం ఎట్లా చేస్తాను? నా కోసం కదా అన్నాడు. నీకోసం చేసినా కూడా నన్ను అనుకుంటూ చెయ్యి అన్నాడు. నన్ను అనుకుంటూ చెయ్యి, మనసులో స్మరించుకుంటూ చెయ్యి. నన్ను స్మరిస్తూ చేశావనుకో, నీకు కష్టాలు ఉండవు. అది నీకోసం చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ పనులు చేసేటప్పుడు నన్ను స్మరిస్తూ చెయ్యి, నన్ను ధ్యానిస్తూ చెయ్యి, నన్ను తలుచుకుంటూ చెయ్యి అన్నాడు. అలా చేసేటప్పుడు నీకు ఆయాసం ఉండదు. దానివల్ల పుణ్యపాప ఫలాలు నేను అంటవు. దానివల్ల నీకు జన్మ ఉండదు, మళ్ళీ పునర్జన్మ ఉండదు అన్నాడు. కనుక ఈ విధంగా చేయడం మనం నేర్చుకోవాలి. జ్ఞానులు అలా చేస్తారు. వాళ్ళు లోకంలో ఉంటూనే వాళ్ళు అన్ని పనులు చేస్తూనే ఎటువంటి అహంకారం లేకుండా చేస్తారు. కనుక మనం కూడా అలాగే చేద్దాం అని జ్ఞానులు చేస్తారు. ఎలా చేస్తారట? సన్యాసి జ్ఞాని కావచ్చు, గృహస్థ జ్ఞాని కావచ్చు. సన్యాసం తీసుకొని ఉంటారు కొంతమంది జ్ఞానులు. సన్యాసం తీసుకోకుండా గృహస్థాశ్రమంలోనూ ఉంటారు, జ్ఞానం పొంది ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారట? యదృచ్ఛా లాభ సంతుష్టః. యదృచ్ఛా అంటే అయాచితం, అడగకుండా ఏదైతే మనకు లభిస్తుందో, వచ్చింది తీసుకో, లభించిన ఆహారాన్ని తిను. లాభ సంతుష్టః, సంతుష్ట సంతోషాన్ని పొందు. నువ్వు కోరుకోకుండా ఏదైతే నీకు వస్తుందో దానితో సంతోషంగా ఉండు అంటున్నాడు. సంతుష్టః అయాచితం అసంకల్పితం. ఏదైతే మన దగ్గరికి వస్తుందో, ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, ఇల్లు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కానీ నీకు లభించిందా అంటే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండు అన్నాడు. అలా ఉంటే ఇంకెందుకండి దిగులు? దుఃఖం ఏముంది అసలు? లేదు కదా. మరి ఇప్పుడు దుఃఖం ఎందుకు వస్తుందో తెలిసిందా మనకు? అయాచితంగా వచ్చిందాన్ని తృప్తి పడకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ధనం కావాలి, వస్త్రం కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి. ఒక ఇల్లు ఉంటే ఆనందంగా ఉండొచ్చు కదా, ఇంకో ఇల్లు కావాలట. అబ్బాయికి ఒక ఇల్లు, అమ్మాయికి ఒక ఇల్లు కావాలట. తర్వాత ఇంకొక రోజు మనవరాలికి కూడా ఇంకోటి కావాలంటావు. నీకు ఇంక అంతే లేదు కదా. భగవంతుడు ఏం చెప్పాడు? నీకోసం ఇల్లు కోరుకోవడంలో తప్పు లేదు. అబ్బాయి కోసం కావాలని, అమ్మాయి కోసం కావాలని కోరుకోవడం తప్పు. అబ్బాయి కావాలంటే అబ్బాయి కొనుక్కుంటాడు, అమ్మాయి కావాలంటే అమ్మాయి కొనుక్కుంటుంది. నీకెందుకు? ఇంకా వాళ్ళ కోసం కూడా నువ్వు ఆలోచించి 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 దిగులు పెడుతూ భగవద్గీత చదవకుండా సమయాన్నంతా దానికి వెచ్చిస్తూ అలా చేస్తూ ఉన్నాం మనం. అలా కాకుండా యదృచ్ఛా లాభ సంతుష్టః. రెండవది ద్వంద్వ అతీతః. మనకు ద్వంద్వాలు వస్తాయి జీవితంలో. ద్వంద్వాలంటే జయం అపజయం, సుఖం దుఃఖం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. విజయం అపజయం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు వచ్చినప్పుడు అన్ని వ్యతిరేకాలన్నమాట. ఇది ఉంటే అది ఉంటుంది, అది వస్తే ఇది వస్తుంది, అట్లన్నమాట. రాత్రి పగలులాగా, శీత ఉష్ణాలలాగా, వెలుగు చీకటి ఎలాగో అలాగే మనకు జీవితంలో కూడా పొద్దున బాగుంటాం, ఆహాహా అంటూనే ఉంటాం, మధ్యాహ్నం అయ్యేటప్పుడు పంటి నొప్పి వస్తుంది, అయ్యో అంటాం. పంటి నొప్పి కాదు, కన్ను నొప్పి, కన్ను నొప్పి కాదు, మెడ నొప్పి, ఏదో ఒక నొప్పి వస్తుంది. దుఃఖం వచ్చేసింది కదా, ఇంకా అనుకుంటాం ఈ దుఃఖం ఇట్లాగే ఉండిపోతుందేమో అనుకుంటాం. ఒక్కొక్కసారి తలనొప్పి వస్తుంది, ఇంకా వచ్చినప్పుడు ఇంకా మనకు ప్రపంచం అంతా వైరాగ్యం వచ్చేస్తుంది, ఎక్కడ లేని వైరాగ్యం వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ పోతాయి, మళ్ళీ సుఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, ఇట్లా వస్తూ పోతూ ఉంటాయి. ఇది ద్వంద్వ అంటే. అవన్నీ మనకు పెద్ద చెప్పక్కర్లేదు, మనకు తెలుసు కదా, బాగా తెలుసు. ఆకలికి అవ్వగానే కష్టం అనిపిస్తుంది, మళ్ళీ పొట్ట నిండగానే ఆహా అనిపిస్తుంది, మళ్ళీ ఎంతసేపు ఉండింది అది తిన్న ఆహారం, కాసేపు కాగానే మళ్ళీ ఆకలి ఆకలి అంటుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. నిన్న తిన్నావు కదరా అంటే నిన్న కదా తిన్నాను, మళ్ళీ ఇప్పుడు కావాలంటే పొద్దున్నే లేవంగానే ఏమున్నాయని వెతుక్కుంటాం తినటానికి. ఒక గంట కాగానే నక నకం అంటుంది. కనుక ఆకలి దప్పికలన్నీ కూడా మనిషికి వస్తూ ఉంటాయి. సుఖదుఖాలు వస్తాయి, జయాపజయాలు వస్తాయి, మాన అవమానాలు. మనల్ని పొగిడిన వాళ్ళే మనల్ని అవమానిస్తారు, మనల్ని ప్రేమతో చూసిన వాళ్ళే మనల్ని ద్వేషిస్తారు. ఒక్కొక్కసారి ప్రేమ ద్వేషాలు, మాన అపమానాలు, నింద అపనిందలు, నిందిస్తుంటారు, అపనిందలు వేస్తారు మన మీద, అప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది అన్నాడు. ఇవన్నీ సహజం అని తెలుసుకో అన్నాడు. ప్రపంచంలో ఎప్పుడు పొగుడుతూనే ఉండరు. పెళ్లి చేసుకునే ముందు వరకు పొగుడుతూనే ఉంటాడు భర్త, ఆహా అందంగా ఉన్నావు, నువ్వే ఇంద్రాణివి, నువ్వే ఊర్వశి రంభా అని అంటుంటాడు. తర్వాత ఏమిటి ఆమదం ముఖం అంటాడు ఆయనే కోపం వచ్చినప్పుడు. అదేమిటి మొన్న రంభ అన్నావు కదా, మళ్ళీ ఇవాడు ఆమదం తాయని ముఖం అంటావు ఏమిటంటే అదంతే. అట్లాగే ఉంటుంది ప్రపంచం. కనుక వాడు రంభాన్ని పొగిడినప్పుడు పెద్ద పొగిడి మనసు పొంగిపోవద్దు. ఏమిటి ఇట్లా ఉన్నావు, ఇలా ఏడుస్తూ ముఖం పెట్టుకున్నావు ఏమిటన్నా కూడా దిగులు పడకూడదు. అవి ఉండడం సహజం. అట్లా ఆనందంగా ఉంటాం, ఒక్కొక్కసారి దుఃఖంగానూ ఉంటాం. కనుక అతీతహ అన్నాడు. వాటికి అతీతంగా ఉండాలి మనం. అతీతం అంటే ఏమిటి? లోను కాకూడదు, వాటికి లోను కాకూడదు. మనం ఎవరైనా ఏదన్నా నిందించగానే వెంటనే కుంగిపోయి కృషించిపోయి 10 రోజులు అన్నం తినకుండా, 1 వారం రోజులు నిద్రపోకుండా ఉంటే ఏమైంది? బానిసం అయిపోయినాం మనం. వాళ్ళు చెప్పే మాటలకి ఉదాహరణకు చెప్తుంటారు కదా మన వాళ్ళు, ఎవరో పోతున్నాడు రోడ్డు మీద పోతున్నాడు, ఏమని మనమే పోతున్నాం అనుకోండి, ఒకవేళ వాడు ఎవడో అన్నాడు గాడిద అన్నాడు. గాడిద అంటే మనం ఎందుకంటే చూడటం, మనం అప్పుడు చూసాం అనుకోండి, అర్థం ఏమిటి? వాడు ఏదో చూసి గాడిద అన్నాడు, నువ్వెందుకు చూడడం? వాడు నన్ను చూస్తే నేను గాడిదని నన్ను పిలుస్తావా అని చెప్పి కోపం వస్తుందా? అప్పుడు గాడిద ఏడిచింది, వీడా గాడిద కొడుకు అని అంటారు. తింటే తిడుతుంటారు సార్ తెలుగులో, అంత తిట్లు తిడుతూ ఉంటారు. తిట్టినప్పుడు గాడిద కూడా ఏడిచింది, వీడా నా కొడుకు అని. గాడిద కూడా ఏడిచిందట, వీడా నా కొడుకు, ఇట్లాంటి కొడుకు నాకు వద్దు అందిట గాడిద. ఎందుకు తిడుతుంటారంటే బుద్ధి పనిచేయకుండా సోమరితనంగా ఉంటూ ఎవరిని లెక్క చేయకుండా ఎందుకు పనికి రాకుండా ఉంటే వాళ్ళని ఏమంటారు? అలాగే తిడతారు. అప్పుడు గాడిదకి బాధ వేస్తుంది కదా, ఎందుకంటే నేను రోజు ఇన్ని పనులు చేస్తుంటా, ఇంత బరువు పోస్తుంటాను నేను, ఇన్ని పనులు చేస్తుంటే నన్ను పోయి వాడితో పోడు. అలా ఏదో మనసులో పెట్టుకుని ఎవరో పిలిచారనుకోండి, మనం ఎందుకంటే చూడటం? చూసావంటే అర్థం ఏమిటి? మనం తీసుకున్నట్లే కదా. ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ అంటే, మన ఇంట్లో కూడా మన చుట్టాల్లో బంధువుల్లో ఏమో ఒకటి అంటుంటారు మనల్ని, అలా అన్నారని అది నిజంగా మనం తీసుకున్నామంటే ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు చెప్పిన మాట నిజమైనట్లే కదా. ఆమెకి మహా అసలు అసలు ఆవిడ ఆవిడకి తల మీద ఉంటాయి కళ్ళు అని అంటుంది అనుకోండి ఎవరన్నా, నన్ను తల మీద ఉంటాయి అన్నది కళ్ళు, నాకు తల మీద ఉంటాయి అన్నది నీకు లేవు కదా, నీకు నీకు తల మీద ఉంటే కళ్ళు నువ్వు బాధపడాలి, నువ్వెందుకు తీసుకుంటావు? అది ఎవరిలో అన్నది? నాకు లేవు కదా తల మీద కళ్ళు, కాబట్టి నన్ను కాదు అని చెప్పి అనుకోవచ్చు కదా. అవునా? నాకేం తల మీద నువ్వు కళ్ళు, కళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాయి నాకు అని నీకు తెలిసినప్పుడు ఆవిడ అన్న మాటలకి నువ్వు ఎందుకు సత్యత్వాన్ని ఇస్తావు? ఇది ద్వంద్వ అతీత అంటే, మనం అవతల వాళ్ళకి ఆ యొక్క అవకాశం ఇచ్చామంటే మనం నిజంగా వాళ్ళ మాటల్ని లెక్క చేసి వాటికి విలువిస్తి బాధపడుతున్నామని అర్థం. అతీతుడైన వాడు బాధపడడు, అవి నిజంగా తీసుకోడు మనసులోకి, నిజంగా తీసుకోడు మనసులోకి, పోటీతత్వం ఉండదు మనసులో. చెప్తున్నారు తర్వాత విమత్సర అన్నారు. ద్వంద్వాతీత ఒకట రెండో లక్షణం. మొదటి లక్షణం ఏమిటి? అంతలోకి మర్చిపోలేదు కదా, ఎదృచ్ఛ లాభ సంతుష్ట. రెండవది ద్వంద్వ అతీత. మూడవది విమత్సర. విమత్సర అంటే పోటీ తత్వం లేకుండా ఉండడం. ప్రతి వాళ్లతో పోటీ పెట్టుకుంటాం, మన పక్కన ఇరుగు పొరుగు వాళ్లతో పోటీ పెట్టుకుంటాం. వాళ్ళ పోటీ తత్వం ఉంటే మనిషి నిద్రపట్టదు. పోటీ తత్వం అంటే ఏమిటి? పిల్లలు పోటీలు పెట్టుకుంటారు చూసారా, నువ్వు ముందు వస్తావో నేను ముందు వస్తానో చూస్తాను, క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో నీకు నాకు పందెం అంటుంటారు కదా, పోటీ పోటీ తత్వం అన్నమాట. అంటే పోల్చుకోవడం, పోల్చుకుంటూ వాళ్ళకంటే నేను పైన ఉండాలి అనే భావన, ఆ పోటీ తత్వం అనేటువంటిది మత్సరం అంటారు దాన్ని. ఈ జ్ఞానికి పోటీ తత్వం ఉండదు ఎవరితో, నేను ఎందుకు పోటీ పడాలి చుట్టాలతో బంధువులతో ఇంట్లో వాళ్లతో ఎందుకు పోటీ పడాలి, అసలు నేను ఎవరితో పోటీ పట్టడానికి ఇష్టం ఉండదు నాకు. బిజినెస్లో కానీ చదువులో కానీ దేనికి కూడా పోటీ తత్వం ఉండకూడదు, అది అనారోగ్యకరమైన ఆలోచన. పిల్లల్లో కూడా పోటీ తత్వాన్ని పెంచుతారు, వాళ్ళ అబ్బాయికి చూసిన ఎన్ని మార్కులు వచ్చినాయో నీకు అంతకంటే ఎక్కువ రావాలి అని వాడితో ఎందుకు పోల్చడం? నువ్వు బాగా చదువుకోనైనా మంచి మార్కులు తెచ్చుకోవాలనాలా, వాడికి చూసిన ఎన్ని మార్కులు వచ్చినాయో, మన చుట్టాల పిల్లలతో పోలిచి వాళ్ళకి చూస్తే ఎన్ని మార్కులు వచ్చినాయో. నువ్వు అట్లా పోలిచేటప్పుడు పిల్లలకి ఏమవుతుంది? పిల్లలు ఎలా పెరుగుతారు, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది? తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లల్ని పోలుస్తారు అవతల వాళ్ళతో. పిల్లలేమిటి, పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళని పోలుస్తూ ఉంటారు. ఆ పక్కింటి ఆడు చూసి ఎంత ఎంత సమర్థవంతరాలుగా ఉందో, ఎంత బాగా చేస్తుందో, నువ్వేం చేస్తున్నావు అంటాడు భార్యని భర్త. ఈవిడ అంటూ నీవే తక్కువ తిన్నదా ఆయన చూసారా? మా బావగారు ఎంత చక్కగా చేసి పెడతాడు, వాళ్ళ ఆవిడకి సహాయం చేస్తాడు, మీరేం చేస్తున్నారంటుంది. ఇట్లా పోటీతత్వాన్ని పెంచుతారు మనుషుల్లో. చాలా అనారోగ్యకరమైనటువంటి విషయం ఇది. మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం, మనం పడుతూ ఉంటాం. అట్లాగే అవతల వాళ్ళు అంటున్నప్పుడు, అసలు నన్ను ఎందుకు వాళ్ళతో పోలుస్తావు, నన్ను పోల్చవాకు. ఒక వ్యక్తికి ఇంకొకరితో పోలిస్తే అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. మనం ఇష్టపడతామా మనల్ని ఎవరైనా పోలిస్తే? ఎవరితో నన్ను పోలిస్తే మనకి ఇష్టపడదు. నేను నేనే ఉన్నదో లేదో, జ్ఞానం ఉందో లేదో, బుద్ధి ఉన్నదో లేదో, ఎవరినన్ను పోలిస్తే మనిషి ఒప్పుకోడు. కానీ ఈ పోల్చడం అనేది చాలా సహజం మనుషులకి. అది మానుకుంటే తొందరగా ఆరోగ్యవంతులం అవుతాం. అది విషయం. మనకు తెలియకుండా మనస్సు పోల్చుకుంటుండదు అవతల వాళ్ళతో. వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళకి బాగా వస్తున్నది, వాళ్ళకి బాగా డబ్బులున్నాయి, ఇలా పోల్చుకుంటూ ఉంటే ఏం సాధిస్తాం? పోల్చుకొని పోల్చుకొని ఏం సాధించబోతున్నాం మనం? అనారోగ్యం తప్ప ఏమీ లేదు కదా. ఆ పోల్చుకునేటప్పటికి ఇంకా ఈర్ష అసూయలు పెరుగుతాయి. ఈర్ష అసూయ పెరిగి లోపల అల్సర్ వస్తుంది ముందు. ఈర్ష అసూయలు పెరిగితే ఏమవుతుంది లోపల? బాధ బాధ పెరిగి 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 పోల్చుకోవడం వల్ల అల్సర్ వచ్చి పుండు పడుతుంది పొట్టలు. పుండు పడి ఏమవుతుంది? గ్యాస్ ప్రాబ్లం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారు అవుట్, స్టమక్ అంటాడు. ఏమిట్రా నాకేమిటి స్టమక్ అవుట్ అంటే? అందరితో పోల్చుకొని 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 ఈర్ష్య పడి 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 నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు కదా. అందుకని ఏం చేయాలి? ఈర్ష్య పడకుండా ఉండాలంటే అవతల వాళ్ళని మెచ్చుకోవాలి, అలా నేర్చుకోవాలి. బాగా చదువుతున్నావా? బాగా చదువు, చాలా సంతోషం. లోపల కష్టంగా ఉన్నావు కూడా పైకి చెప్పాలి, అలా అలవాటు చేసుకోవాలి. చాలా బాగుంది ఈ చీర అన్నాడు. ఆ చీర ఎక్కడ కొనుక్కుందో ఏమో, నా దగ్గర లేదే అంతే ఈర్ష్య వచ్చేస్తుంది, పోటీతత్వం ఏర్పడుతుంది. అలా కాకుండా చక్కగా ఉంది ఈ చీర, ఎక్కడ కొనుక్కున్నావో బాగుంది, నువ్వు కట్టుకుంటే ఇంకా బాగుంది అని చెప్పి అనాలి. అలా అనడం మన మనసుకి అలవాటు చెయ్యాలి. లేకపోతే ఈ మనస్సు ఏమవుతుందంటే కలుషితం అయిపోతుంది. ఎవరు కట్టుకుంటే ఏముంది, నేను కట్టుకుంటే నేను చూసుకోలేను, అట్లీస్ట్ వాళ్ళు కట్టుకుంటే కళ్ళతోనన్నా చూడగలను. అసలు విషయం అర్థమైందా? నేను తల నిండా పూలు పెట్టుకుంటే నేను చూసుకోగలనా? చూడండి మీరే, మనకు మనం పూలు పెట్టుకుంటే చూసుకోగలమా? అవతల వాళ్ళు పూలు పెట్టుకుంటే ఆహా ఎంత బాగున్నాయి, నీ కళ్ళకి ఆనందం అన్న వస్తున్నది, చూసారా? అందుకని అవతల వాళ్ళు ధరించినప్పుడు, అవతల వాళ్ళు ఏదైనా ఉన్నప్పుడు ఆ యొక్క గొప్పతనం దాన్ని చూసి ఆనందించగలం. మనలో ఉంటే మనకు తెలియదు. అందుకని అవతల వాళ్ళలో ఉన్నదాన్ని చూసి ఆనందించడం నేర్చుకోవాలి. పూలు పెట్టుకుంటే ఎంత బాగున్నాయో ఈ పూలు, అవ్వా చాలా మంచి వాసన వస్తున్నాయి, ఎంత బాగున్నాయి అని అన్నా అనుకో, ఎంత ఆనందిస్తావు. అదే నువ్వు పెట్టుకుంటే, నువ్వు పెట్టుకుంటే మేక వస్తుంది పక్కన వెనకాల, మేక వచ్చి లాగుతుంది పూలు. అవతల వాళ్ళు పెట్టుకునే ఆనందిస్తే నీ ముఖంలో ఎంత ఆనందం, ఎంత తేజస్సు వస్తుంది. ఆ ముఖం చూస్తేనే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళల్లోనే మంచితనాన్ని ఆనందిస్తున్నావు, వాళ్ళ గొప్పతనాన్ని ఆనందిస్తున్నావు, వాళ్ళ అందాన్ని ఆనందిస్తున్నావు. వాళ్ళు పైకి వస్తూ ఉంటే, వాళ్ళు ఏదన్నా ధరిస్తే నువ్వు ఆనందిస్తున్నావు, అప్పుడు నువ్వెంత అందంగా కనపడతావు. అర్థమైందా? వాళ్ళు సంతోషపడతారు, నువ్వు సంతోషపడతావు. విమత్సరహ, చూసారా? అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏమో గడ్డాలు దడాలు అవన్నీ పెంచుకొని, గుజుట్టంతా పెంచుకొని, కళ్ళు మూసుకొని కూర్చుండేవాడు కాదు జ్ఞాని. ఇంట్లో ఉంటూనే పనులన్నీ చేసుకుంటూనే, కుటుంబాన్ని చూసుకుంటూనే, ఎవరి మీద ఈర్ష్య పడకుండా. ఈర్ష్య వచ్చింది అంటే దేని మీద అయితే ఈర్ష్య పడుతున్నానో దాన్ని పొగడడం నేర్చుకోవాలి. అది మనసుకు ట్రైనింగ్. దేని మీదనైతే నాకు ఈర్ష్య వస్తున్నదో, పోటీతత్వం వస్తుందో, కావాలని దాన్ని పొగడడం నేర్చుకోవడం, దాన్ని చూసి సంతోషపడడం నేర్చుకోవడం, వాళ్ళకి మరీ వెళ్ళి చెప్పడం, అప్రిషియేట్ చేయడం, అలా చేయడం మొదలు పెట్టామంటే ఈ మనస్సు ఇంకంతే ట్రైనింగ్ అయిపోతుంది దానికి. చూసారా? అలా అలవాటు చేయాలి మనస్సుకి. మనం పట్టించుకోలేమని అనుకోండి, అది అలాగే అలవాటు అయిపోయి అలిపోయి అయిపోయి ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా అట్లాగే ఉండిపోతుంది ఆ మనస్సు. అట్లా ఉన్నవాళ్ళకి జ్ఞానం రానే రాదు. అందుకని చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పాలి. అవతల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాన్ని నాకు కావాలని ఆశించకూడదు పిల్లలు. అది వాడి దగ్గర ఉన్నప్పుడు వాడిది వాడి వస్తువు, నాది దేనెందుకు ఆశించాలి అని చిన్నప్పుడు అలవాటు చేశారనుకోండి, ఆ సంస్కారం వాళ్ళకి జన్మజన్మంతా ఉంటుంది పూర్తిగా. మనకు అట్లా చేయకపోతే తల్లిదండ్రులు చిన్నప్పుడు ఏమవుతుంది, మనం పెద్దయినా కూడా ఆ పోటీతత్వమే ఆ ఈర్ష అవన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి బయటికి కనపరుస్తాం, ఒక్కొక్కసారి బయటికి కనపరుస్తాం అంతే. కానీ మనిషి శాస్త్రం చదివే వ్యక్తి ప్రతి క్షణం మనస్సును పరిశీలిస్తూ ఉంటాడు. అది నిజంగా చదవడం అంటే శాస్త్రం. శ్లోకాన్ని పూర్తి చేసుకుంటే పుస్తకం పూర్తి చేసి వెళ్ళడం కాదు. ఒక్క శ్లోకం చదివినా కూడా ఆ శ్లోకానికి తగినట్టుగా నా జీవితం ఉన్నదా లేదా చూసుకోవాలి. అలా జీవించినప్పుడే ఆ భగవద్గీత చదివిన దానికి సార్థకం, అది నాకు ప్రయోజనాన్ని ఇస్తుంది. అలా ప్రయోజనం ఇవ్వనప్పుడు అది ఒక భారం. చదవడం కూడా ఆయాసంలాగా ఉంటుంది కొంతకాలానికి. భగవద్గీత క్లాసుగా పోవాలి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు అంటారు, ఎప్పటి నుంచి వెళ్తున్నావు భగవద్గీత క్లాసుకి, నీలో ఏమన్నా మార్పు వచ్చిందా, ఎందుకు వెళ్ళడం భగవద్గీత క్లాసుకి, నీలో ఈర్ష్య పోలేదు, కోపం పోలేదు, తాపం పోలేదు, ఇంకెందుకు భగవద్గీత క్లాస్ అని అంటారా లేదా? భగవద్గీతను నిందిస్తారు వాళ్ళు, అప్పుడు మనం కూడా అవును ఎందుకు పోవడం, నాలో ఏం మార్పు లేదు కదా అని నిరుత్సాహపడతాం. కనుక మనం ప్రతి క్షణం ప్రయత్నం చేయకపోతే మనల్ని చూస్తూ ఉంటారు అందరూ, భగవద్గీత చేతిలో పట్టుకోగానే ఓహో వీళ్ళ దగ్గర ఇట్లాంటి గుణాలు ఉండాలి అని చెప్పి మనల్ని ఎదురు చూస్తారు. వాళ్ళకున్నాయో లేవో మన దగ్గర ఉన్నాయా లేదని చూస్తారు ముందు. అర్థమైందా? ఒక స్వామిని గారి దగ్గరికి వెళుతున్నామంటే నువ్వు ఎట్లా ఉండాలని చెప్పి వాడు ఎదురు చూస్తుంటారు. వాళ్లే ఉంటారు సరిగ్గా, మళ్ళీ వాళ్ళు కోపంతో ఉంటారు, తాపంతో ఉంటారు, అరుస్తుంటారు, ఈర్ష్యలు ఉంటాయి. కానీ మనం అట్లా ఉండాలి చక్కగా అని చెప్పి వాడు ఎదురు చూస్తుంటారు. ఇది లోకం, లోక నైజం. నీలో ఏం మార్పు లేదు అంటుంటారు. అందుకని మనం గీత చదువుతున్నాము అంటే మన కోసం ముందు మనం మార్పు రావాలి, అంతేకాదు ఆ గీతకి విలువ ఎప్పుడు పెరుగుతుంది. మనలో మార్పు లేకుండా ఆ గీతను పట్టుకున్నామనుకోండి, ఆ పెద్ద వెళుతున్నాడు గీత పట్టుకొని చదువుతున్నాడు చాలా రోజులుగా, ఏం ప్రయోజనం అని అంటారా లేదా? అప్పుడు గీతాచార్యుడికి అవమానమే కదా, కృష్ణుడికి అవమానమే కదా, భగవద్గీతకి అవమానమే కదా. అట్లని చెప్పి స్వామిని ఇట్లా చెప్పారు కదా, ఇంకా నేను వచ్చే వారం నుంచి క్లాసుకి రాను, ఎందుకంటే చాలా కష్టం, నేను పాటించలేకపోతున్నాను, గీతాకి అవమానం, కృష్ణుడికి అవమానం, నేను ఎందుకు రాను అని అనకూడదు మళ్ళీ. అందుకని చాలా మంది మానేసుకుంటారు క్లాసుకు రావడం కూడా, ఎందుకంటే గురువు చెప్పి 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 మాకు కొంచెం ఒక రకంగా ఉందండి మనస్సులో, మనమేమా పాటించలేము, ఇంకెందుకు పోవడం క్లాసుకి, అట్లనుకోకూడదు మళ్ళీ. గురువు గారు ఎందుకు చెప్తున్నారు, మనలో మార్పు రావాలనే కదా చెప్తున్నారు, అలా అనుకుని ప్రయత్నం చేయాలి. కానీ నేను చదవను పుస్తకం ఇంకా అది పట్టుకుంటే కృష్ణుడికి అవమానం అని చెప్పి అన్నామండి, ఏమిటి అర్థం మీరే ఆలోచించండి. అంటే నాలో ఉన్న చెడు లక్షణాలని ఇట్లాగే ఉంచుకుంటాను, నేను మారను అన్నట్లే కదా అర్థం. అందుకని మనం నేర్చుకుంటున్నాం, ఇక్కడికి వచ్చి ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలని నేర్చుకోవడానికి వస్తున్నాం మనం. భగవద్గీత ఎందుకు చదువుతున్నాం, నన్ను నేను మలుచుకోవడానికి వస్తున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను కదా మీకు చాలాసార్లు, ఒక రాయిని తెచ్చి శిల్పి చెక్కుతూ ఉంటాడు, అబ్బా ఈయన చెక్కుతున్నాడు కదా నన్ను, అక్కడ ఇక్కడ ఉలి వేసి చెక్కుతున్నాడు. ఆ ఉలి వేసి చెక్కుతుంటే ఆ రాయికి దెబ్బ తగులుతూ ఉంటుంది ప్రతిసారి. ఆ చెక్కేటప్పుడు శబ్దం వస్తుంది, చూసారా ఎంత శబ్దం వస్తుందో. ఆ రాయి గనక అబ్బా నన్ను చెక్కుతున్నాడు ఈయన కష్టంగా ఉంది చెప్పి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోతుంది ఆ రాయి? రాయిగానే ఉండిపోతుంది. అదే ఆయన చెక్కుతున్నా కూడా ఆ కష్టానికి ఓర్చుకున్నది అనుకోండి, తర్వాత ఏమవుతుంది, అది చక్కటి రూపం వస్తుంది, కృష్ణ రూపం రామరూపంగా వస్తే అందరు వచ్చి పూజిస్తారు, పుష్పాలు వేస్తారు, అభిషేకం చేస్తారు. మనిషి కూడా అంతే, గురువు అనే శిల్పి చెక్కుతున్నాడు మనల్ని, శాస్త్రం అనే ఉలి పెట్టి, శాస్త్రం అనేది ఉలి, గురువు అనే శిల్పి మనల్ని చెక్కుతూ ఉంటే, చెక్కుతున్నాడు నీకు ఈ కోరిక ఇవన్నీ ఉంటే తగ్గించుకో తగ్గించుకో అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, గురువు చెప్పిన మాటలన్నిటికీ తల వంచి అలాగే 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 అని చెప్పి మనసులో అనుకోవాలి, మారాలి. అప్పుడు మారితే మనం ఎలా అవుతాం, దైవ స్వరూపులంగా అవుతాం, మంచి మనస్సు, మంచి ప్రేమ, ఒక గొప్ప వ్యక్తిగా అయినప్పుడు మనం సమాజంలో పూజింపబడతాం, మనం ఉన్నత వ్యక్తిగా ఆదర్శంగా ఉండగలుగుతాం సమాజంలో. కనుక మనం ఒక పూజార్హుడి కావాలంటే, పూజ చేస్తారో లేదో అది కాదు, పూజ చేయకపోయినా ఆ వ్యక్తిని చూసి ఆహా ఎంత గొప్పవాడు అండి, దూరం నుంచి నమస్కారం చేస్తే చాలే. అందుకని మన వలన ఎవరికీ నష్టం ఉండకూడదు. మనల్ని చూస్తే ఒకళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండేట్లుండాలి. అలా ఉండాలి అంటే మనం ఆ గురువు అనే శిల్పి చేతిలో శాస్త్రం అనే ఊలి ద్వారా మనం ఆకారాన్ని మార్చబడాలి. మన మనస్సు శిల్పం చెక్కినట్టుగా చెక్కబడాలి. అప్పుడులానే మనకు మంచి సంస్కారవంతులం కాలేం. అది లేకపోతే, గురువు అనే శిల్పి చేతిలో మనం లేకపోతే, శాస్త్రం అనే ఊలి చేత మనం గనక చెక్కబడకపోతే మనం రాతి బొమ్మలు. ఏం బొమ్మలు? రాతి బొమ్మలు రాళ్ళు, మామూలు రాళ్లతో సమానం. అలా ఉండడం ఇష్టమా? అలా ఉంటే ఒక జీవితం అది మనిషి. కనుక మనిషి ఎంత మార్పు రావాలో తెలుసా? ఏదో మంచి మంచి వస్త్రాలు కట్టుకోగానే ఇస్త్రీ చీరలును ఇస్త్రీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మనిషి గొప్పవాడు కాలేడు. పర్సు నిండుగా డబ్బులు పెట్టుకున్నంత మాత్రాన గొప్పవాడు కాలేడు మనిషి. మంచి వాడిగా జీవిస్తే ఆ వ్యక్తి కొంతసేపు జీవించినా కూడా, కొన్ని రోజులు జీవించినా కూడా నిజంగా జీవించిన వాడితో సమానం. అటువంటి వ్యక్తులకే మన యొక్క సమాజము విలువనిస్తుంది ఎప్పుడు కూడా. అది కృష్ణ పరమాత్మ చెప్పే విషయం. ఇక్కడ జ్ఞాని అయిన వాడు విమత్సరః అన్నాడు. ఎటువంటి పోటీతత్వం లేకుండా ఉంటాడు. తర్వాత తమః సిద్ధ అసిద్ధౌ. మనం అనుకున్నవి సిద్ధించినప్పుడు, మనం అనుకున్నవి జరగనప్పుడు, సిద్ధించనప్పుడు. సిద్ధించడం అంటే జరిగినప్పుడు. మనం ఏదన్నా అనుకున్నాం అనుకోండి, అది జరిగితే సంతోషం, జరగకపోతే దుఃఖం. సిద్ధౌ అసిద్ధౌ అంటే ఫలం ప్రాప్తించినప్పుడు, అసిద్ధం అంటే ఫలం ప్రాప్తించనప్పుడు. ఈ రెండు సమయాలందు కూడా సమః. అవి జరిగినప్పుడు సంతోషం పొందడం, అవి జరగనప్పుడు దుఃఖం పడటం, ఇట్లా ఉండడు. జరిగినా ఒకటిగానే ఉంటాడు, జరగకపోయినాను ఒకటిగానే ఉంటాడు. అది మనసులో ఎటువంటి ఆందోళన ఉండదు. పైకి మాటల్లో కానీ చేతల్లో కానీ ఎటువంటిది చూపించడు మనసు. స్వార్థం లేదు మనిషికి. అవతల వాళ్ళ మీద ఈర్ష్య లేదు, అవతల వాళ్ళ మీద కోపం లేదు. అటువంటి వ్యక్తి సిద్ధ అసిద్ధౌ సమః. కృత్వ అవి నిబధ్యతే. ఇలాంటి మనస్తత్వంతో అంటే యదృచ్ఛ లాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సిద్ధ అసిద్ధౌ సమః. ఇట్లాంటి గుణాలన్నీ ఉన్నవాడు, ఈ నాలుగు గుణాలు ఉన్నవాడు కర్మను చేస్తున్నప్పటికీ కూడా కృత్వ అవి న నిబధ్యతే. కృత్వ అవి అంటే పనులు చేస్తున్నప్పటికీ కూడా న నిబధ్యతే, ఆ కర్మలతన్ని బంధించవు. బంధించవు అంటే ఏ పనులు చేస్తున్నా కూడా వాటి వల్ల ఆందోళన కానీ ఒక దిగులు కానీ చింత కానీ ఉండదు. ఆనందంగా చేస్తూ ఉంటాడు, చేసేటప్పుడు కూడా అలా ఉంటాడు. వాటి వల్ల ఎటువంటి దుష్ట ఫలాలు రావు, పుణ్య ఫలాలు రావు, ఆయనకి హాయిగా ఉంటాడు. అది విషయం. తర్వాత శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇక్కడ గృహస్థ జ్ఞాని గురించి మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మ. సన్యాసి జ్ఞాని, గృహస్థ జ్ఞాని, 22 రెండుగా తీసుకోవచ్చు. సన్యాసి జ్ఞానికి వర్తిస్తుంది 22 శ్లోకం, గృహస్థ జ్ఞానికి వర్తిస్తుంది. 21 శ్లోకం సన్యాసికి మాత్రమే వర్తిస్తుంది. 21 శ్లోకం సన్యాసి జ్ఞానికి మాత్రం, 20 శ్లోకం గృహస్థ జ్ఞానికి మాత్రం. అర్థమైందా? ఇప్పుడు 23 శ్లోకం గృహస్థ జ్ఞానికి మాత్రం చెప్తున్నారు. గృహస్థ జ్ఞానికి ఏం చెప్తున్నారు? గత సంగః ముక్తస్య. ముక్తస్య గృహస్థుడైనటువంటి జ్ఞాని గత సంగః ఎటువంటి అనురాగం లేనివాడై ముక్తస్య రాగద్వేష కామక్రోధాదుల నుంచి బయటపడినవాడు ముక్తస్య. ముక్తుడు అంటే మోక్షం పొందినవాడని కాదు. మోక్షం పొందినవాడంటే ఎవరు? ఎవరికైతే రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఒకళ్ళ మీద అతి ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం, అది రాగం. ఒకళ్ళ మీద మా అమ్మాయి మీద రాగం, కోడల మీద ద్వేషం. రాగద్వేషాలకి మంచి ఉదాహరణ ఇది. అమ్మాయి మీదేమో అతి ప్రేమ, మా అమ్మాయి ఎంత మంచిదండి, కోడలు మంచిది కాదు. అదే కోడలు కూడా అంతే, కోడలు ఏం తక్కువ తిన్నదా? కోడలు అంటుంది మా అమ్మ చాలా మంచిదండి, అత్తగారు మంచిది కాదు. ఎందుకండి అంటే అంతే, మా అమ్మ చాలా మంచిది, మీ అమ్మ నీకు ఎంత మంచిదో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అంతే మంచిది కదా అని మనం ఆలోచించాలి. ఇవన్నీ కూడా సంకుచితమైన మనసు కలవాళ్ళు, రాగద్వేషాలు ఉన్నవాళ్ళు ఇంత దూరం ఆలోచించరు. కోడలిని కూడా కూతురులాగా చూసుకునే అత్తగారులు ఎంతమందో ఉన్నారు. అత్తగారిని కూడా తల్లితో సమానంగా చూసుకునే కోడళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్నప్పుడు సినిమాలు వస్తుండేవారు అత్తగారు కొత్త కోడలు అని, ఈ అత్తగారి కథలు ఎక్కువ వస్తుండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు అట్లాంటి సినిమా నేను రావడం లేదు అనుకుంటాను. అత్తగారు ఉంటే కదా ఇంటి దగ్గర, అందుకే నా సినిమాలు తీయడల్లా వాళ్ళు ఇప్పుడు. ఆ రోజులు అంటే అత్తగారు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అత్తగారి అత్తగారు అనే సినిమాలు వస్తుండేవి. ఇప్పుడు అట్లాంటి సినిమాలు వచ్చినా ఎవరు చూడరు, ఎందుకంటే ముందు పెళ్లి చేసుకునే ముందే అత్తగారు ఉండకూడదు ఇంట్లో, అయితేనే పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు కదా. అట్లాంటి రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, రాగం ద్వేషం మనిషికి లేకపోవడమే ముక్తి అనేది అర్థం. ముక్త అంటే మోక్షం వచ్చాడు, ఎక్కడికో వెళ్ళిపోయినాడు అనుకుంటాం మనం పిచ్చివాళ్ళం తెలియక. ముక్తుడు అంటే ఎవరు? చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయినాడు ఆయన, ముక్తుడైనాడు అంటాడు పిచ్చివాడ. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం కాదు ముక్తి, బతికి ఉండగానే ఈర్ష అసూయ ద్వేషాలకు లోను కాకుండా ఎవడైతే ఉంటాడో వాడే ముక్తుడు. అది అర్థం ఇక్కడ. గత సంగస్య ముక్తస్య, గత సంగ అంటే ఏమిటి, ఎటువంటి రాగద్వేషాలు లేనివాడు. ఎందుకంటే అతనికి ఎందుకు రాగద్వేషాలు ఉండవంటే, దేని మీద రాగం పెంచుకోవాలన్నా ద్వేషం పెంచుకోవాలన్నా అసలు నాది కాదు కదా, అది నాకు సంబంధించింది కాదు కదా. మరి ఎవరికి సంబంధించింది అంటే భగవంతుడికి సంబంధించింది, అన్ని భగవంతుడివే కదా. నేను ఒక వస్తువు మీద, ఇప్పుడు మా పిల్లవాడి మీద ఎందుకు అతి మమకారం, అమ్మాయి మీద ఎందుకు అతి మమకారం, అదే ఇరుగు పొరుగు వాళ్ళంటే ఎందుకు ద్వేషం, అలా పెరుగుతున్నాయి మనుషులకి ఎందుకు పెరుగుతున్నాయి? ఇది భగవంతుడికి సంబంధించింది అనే జ్ఞానం లేకపోవడం వల్ల పెరుగుతోంది. అది నాది అనుకోవడం వల్ల పెరుగుతోంది రాగము ద్వేషం. అది భగవంతుడిదంటే ఒప్పుకుంటామా? పిల్లగాడు పుట్టే వరకు భగవంతుని పూజించి పూజించి ఆ గుళ్ళు గోపురాలకు వెళ్ళి గుడి గుడి పెట్టు ఎక్కి ఎక్కి భగవంతుడిని ప్రార్థించి పిల్లవాడిని పొందుతారు. పొందిన తర్వాత పేరేం పెడతారు తెలుసా? ఈశ్వర ప్రసాద్, ఈశ్వర ప్రసాదం అండి అంటాడు. తర్వాత ఏమంటాడు? నా పిల్లవాడు అంటాడు. మొన్నేం చెప్పావు ఈశ్వర ప్రసాదం అన్నావు, ఇవాడేమంటున్నావు? నా ప్రసాదం, నాది నాది అంటున్నావు. రెండు మారిపోయింది మనస్సు. ఆయన ఇచ్చే వరకు ఆయన్ని వాడుకున్నావు దేవుణ్ణి, ఇచ్చిన తర్వాత ఆయన్ని మర్చిపోయినావు. ఇంకా వాడి మీద అంత దాస్తికం చేస్తుంటాడనమాట, తనదే తనదే తనదే. ఆ పిల్లల మీద ఎంత మమకారం పెంచుకొని వాళ్ళు మనకే చెందాలి, మనకే చెయ్యాలి, ఇంకెవరికైనా చేస్తే కోపం వస్తుంది, అంతటి స్వార్థాన్ని పెంచుకుంటాం మనం. భార్య కూడా అంతే, భర్త తననే చూడాలి, తనకే చేయాలనుకుంటుంది. తల్లిని చూస్తే సహించలేదు, ఆ తల్లి అంతే, భార్యనే చూసుకుంటున్నాడు అంటే ఆమె సహించలేదు. ప్రతి వ్యక్తి అంతే, భార్య భర్త అన్న చెల్లెళ్ళు గురువు శిష్యుడు ఏ సంబంధం అయినా సరే ఈ స్వార్థం అనేది తేలికగా పెరుగుతుంది. దాంట్లో నుంచి బయటపడడం ప్రయత్నం చెయ్యాలి, చేయకపోతే ఏముంది? అశాంతి. అందుకని గత సంగ ముక్తస్య, గత సంగ, సంగం పోయింది, గతం అంటే పోయింది అని అర్థం. ఆ యొక్క భగవంతుడిదే సర్వం అన్నప్పుడు ఏమవుతుంది? అసంగ, దేని మీద నాది అని చెప్పడానికి నాకేం లేదన్నారు. నాది అని చెప్పడానికి నాకేం లేదు. ఎందుకని? అన్నీ ఆయనే కదా, అసలు నేనే లేను కదా, ఇది కూడా ఈ శరీరం కూడా ఆయనదే. నేను అనేవాడు ఉంటే కదా నాది అనడానికి, నేను 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 అహంకారం ఉంటే నాది నాది అని వస్తుంది. ఇప్పుడు నేను అనేది చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే ఏమిటి? అహంకారం పోయి తాను భగవంతుడికి ఐంకర్యమైనాడు, భగవంతుడికి సమర్పించుకున్నాడు తనను తాను. అందుకనే చూడండి, దాస అంటారు చూసారా, రామదాస కృష్ణ దాస. ఏమిటా దాస అంటే భావం? శరణాగతుడిని అయిపోయినాను నేను, అసలు నేనంటూ వ్యక్తిగా నేనేం లేదు. అంత నోరు తెరిస్తే కృష్ణ కృష్ణ కృష్ణ, రామ 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 అలా వస్తుంది. తానుగా నిలబడాడు ఎప్పుడు, నేను నాది అని అహంకారంతో ఉండడు. అంతటి మనస్థితి రావాలి మనిషికి. వచ్చినప్పుడు భగవంతుడు నడిచే దైవం అవుతాడు మనిషి. నడిచే దైవాన్ని చూశారు ఎక్కడన్నా? గుళ్ళో కూర్చుంటాడు రాయి రూపంలో అయినా, కానీ మనిషి నడయాడే దైవం అంటారు. కాంతి పరమాచార్యని నడిచే దైవం అంటారు ఆయన్ని. దేవుడు నడుస్తున్నట్ట కళ్ళ ముందు. ఎందుకని? ఆయనకి ఇవన్నీ లేవు. ఆయన గత సంగ ముక్త, రాగాలు ద్వేషాలు లేవు. మహాత్ముడు మహా గొప్పవాడు కదా. అట్లా ఎంతోమంది ఉన్నారు మహానుభావులు మన దేశంలో. వాళ్ళందరూ నడిచే దైవాలు. మనల్ని వాళ్ళని పూజించకుండా ఎవరెవరినో పూజిస్తుంటాం. కనుక నడిచే దైవాన్ని గ్రహించగలగాలి. మహాత్ములు వాళ్ళే గత సంగస్య ముక్తస్య. అలా ఎలా వచ్చింది వాళ్ళకి అంటే, జ్ఞాన అవస్థిత చేతస. వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానంలోనే నిండి ఉంటుంది. ఆత్మజ్ఞానమునందే మనస్సు నిలిచి ఉంటుంది అన్న దాని వలన సమగ్రం కర్మ. ఎవరి మనస్సు అయితే ఎప్పుడు ఆలోచన అంతా కూడా ఆత్మ ఎందే ఉంటుందో, ఆత్మ నేననే భావనలో ఉంటుందో, ఆ వ్యక్తి స్వతంత్రంగా ఉంటాడు. ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా ఉంటూ ఆ వ్యక్తి చేసిన ప్రతి కర్మ యజ్ఞాయ ఆచరత కర్మ. యజ్ఞాయ అంటే తాను చేసే పూజ, యజ్ఞం దైవ పూజ, ప్రతి పని పూజే, ప్రతి పని కూడా పూజే. అందుకనే లైఫ్ ఈజ్ వర్షిప్ అని చెప్పి ఒక టాక్ ఇచ్చాను నేను ఒకసారి శివరాత్రికి. అది వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఇప్పుడు వినాలన్నా కూడా వినొచ్చు మీరు. లైఫ్ ఈజ్ వర్షిప్. మన జీవితమే ఒక పూజ లాంటిది. అలా చేసుకుంటూ ఉండే వ్యక్తి సమగ్రం ప్రవిలీయతే. ఆ వ్యక్తి యొక్క కర్మలన్నీ కూడా బంధాల నుంచి బయటపడతాయి అన్నాడు. ఏ పనులు కూడా అతనిని అంటవు. భగవత్ ప్రీత్యర్థం యజ్ఞాయ ఆచరత అంటే భగవత్ ప్రీత్యర్థం సర్వప్రాణి హితం కోసం చేసే కర్మలన్నీ కూడా సమాజం కోసం చేసేవి, సర్వ ప్రాణుల కోసం చేస్తూ ఉంటాడు. తన కోసం అంటూ జీవించడు, తన కోసం అంటూ చేసుకోడు. అలా చేసే వ్యక్తి సమగ్రం ప్రవిలీయతే, అవన్నీ కూడా బంధాల నుంచి అతన్ని బయటపడేస్తాయి అని అర్థం. అంటే బంధంలో పడవేయకుండా, బంధం కలిగించకుండా అవన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం. అంటే బంధాలను కలిగించకుండా అవి నశించిపోతాయి, ఆ కర్మలు, మనం చేసే కర్మలు. ఎప్పుడు ఈశ్వర భావంతో చేస్తూ, ఇది నేను చేయడం లేదని అహంకారం లేకుండా చేస్తే. ఇది చాలా కష్టమండి అని అనకూడదు. ఏది కష్టం కాదు, తినడం కష్టం కాదు. కష్టమైనప్పటికీ కూడా మంచి అయినది కష్టపడి నేర్చుకోవాలి మనం. అలా చేస్తే మంచిది అంటున్నారు శాస్త్రంలో. ఈ శరీరం మనస్సు ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే కాబట్టి దీని మీద నీకెందుకు అభిమానం? ఆయన అయినప్పుడు ఇంట్లో ఉంటున్నాం, అద్దె కట్టి ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇంటి మీద అభిమానం ఎందుకు? ఉన్నంతకాలం ఉపయోగించుకో, దాన్ని శుభ్రంగా ఉంచు. అదేవిధంగా పుణ్యం అని అద్దె కట్టి ఇంట్లోకి వచ్చాం ఈ శరీరం అని లోకి. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఏం చేయాలి? దీన్ని రక్షణతో కాపాడాలి. ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, దీనికి ఎండ వానకి తడవకుండా కొంచెం దాన్ని రక్షిస్తూ ఉండాలి, కాపాడాలి. కాపాడి అయిన తర్వాత మళ్ళీ ఆయన్ని ఇల్లు ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోకుండా దీని మీద అభిమానం పెట్టుకొని, దీనిలో పక్కన ఉన్నవాళ్ళని కూడా అభిమానం పెట్టుకొని, అట్నుంచి ఇట్నుంచి అన్ని పెట్టుకొని తలకాయ పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు. పట్టుకోవడం ఎందుకు, ఏడవడం ఎందుకు అన్నాడు. చూసారా, మన దుఃఖానికి ఎవరు కారణం? మన బుద్ధే కారణం. మనం అట్లా చూడకుండా మన దుఃఖానికి భీమ కారణం, ఆయన కారణం, ఈమె కారణం అని చెప్పి అందరి మీద వేళ్ళు చూపిస్తాం, కానీ నా దుఃఖానికి నేనే కారణం అని చెప్పి అనం కదా. పొరపాటున కూడా ఒప్పుకోదు మనస్సు. ఎందుకు? అహంకారం. అక్కడ కూడా అహంకారం ఒప్పుకోనివ్వదు. అవతల వాళ్ళని నిందించడం అంటే చాలా తేలిక. అవతల వాళ్ళల్లో తప్పులు చూడటం, ప్రతి మనిషికి తాను తాను మంచివాడిగానే ఉంటాడు. భర్త భార్యను మార్చాలని చూస్తుంటుంది. అందుకని మా వారికి చెప్పండి, స్వామిని వారికి చెప్పి మీరు మా వారికి కొంచెం చెప్పండి అంటుంది. ఆయన ఏం చేస్తాడు, మా ఆవిడకి చెప్పండి మీరు అంటాడు. ఆయన మా ఆవిడ కొంచెం చెప్పండి, కొంచెం మారమని చెప్పండి, మీరు చెప్తే వింటుంది. ఆయన వచ్చి సీక్రెట్గా ఏమైంది చెప్తాడు. ఇప్పుడు నేను ఎవరిని మార్చాలి? నేను ఎవరిని మార్చలేను. ఎవరికి వాళ్ళు మారాలి, కానీ వాళ్ళని మార్చమని మనం మార్చమని వాళ్ళు వీళ్ళకి చెప్పుకోవడం ఏమిటి అసలు? అంటే తను అవతల వాళ్ళని మార్చమని అంటున్నదంటే తనేదో మంచి గొప్పదాని ఎట్లేదు కదా, నేనేం మారక్కర్లేదు, అవతల వాళ్ళే మారాలి అంటే నాదంతా కరెక్టే, నేను కరెక్టే. ఎవరికి చెప్పావు, ఎవరికి తెలుసు నువ్వు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. కనుక నేను మారాలి, శాస్త్రానికి తగినట్లుగా నేనుండాలని ప్రయత్నించాలే, కానీ అవతల వాళ్ళు మారాలి అని చెప్పి ప్రయత్నం చేయకూడదు. అవతల వాళ్ళు మారాలని నువ్వెందుకు చేయడం? నువ్వు మారాలని ప్రయత్నం చెయ్యి, అది నిజమైన ప్రయత్నం. తర్వాత శ్లోకం 24వ శ్లోకం.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.
దీన్ని అద్వైత సిద్ధి శ్లోక అంటారు. చాలా ముఖ్యమైన శ్లోక. 24 నుంచి 30వ శ్లోకం వరకు 12 యజ్ఞాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పి ఆత్మజ్ఞానం యొక్క స్తుతి ఇప్పుడు చేస్తున్నారు. ఏమిటి ఇక్కడ చెప్తున్నారంటే, గృహస్థుడైనటువంటి జ్ఞాని అయిన గృహస్థుడు ఎలా చేస్తాడుట కర్మ అని చెప్తున్నారు ఇక్కడ. దీనికి చాలా ప్రాధాన్యం ఉంది ఈ యొక్క శ్లోకానికి. సర్వం బ్రహ్మమయం అనే దృష్టి ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుంది, సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మమే ఉన్నది అనే దృష్టి కావాలి. ఆ దృష్టి నిజమైన దృష్టి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, అది వేరు, ఇది వేరు అని చూసే దృష్టి సరి అయినది కాదు. శరీరాలు వేరు, మనస్సులు వేరు, జీవులు వేరు, కానీ ఆ జీవులలో ఉన్న ఆత్మ మాత్రం ఒక్కటే. అంతా ఆత్మే కదా, ఎక్కడైనా కూర్చుంటాం మేము, ఏమైనా చేస్తామని చెప్పి అనకూడదు. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే, బ్రాహ్మణులు బ్రాహ్మణులే, వైశ్యులు వైశ్యులే, క్షత్రియులు క్షత్రియులే. శరీరానికి సంబంధించి కొన్ని వర్ణాలు ఉన్నాయి, శరీరానికి సంబంధించి కొంత జాతి వివక్షత ఉన్నది, తారతమ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఎంఏ చదువుకున్న వాడు, 10th క్లాస్ చదువుకున్న వాడు ఒకటవుతారా? కాదు కదా. ఎంఏ చదువుకున్న వ్యక్తి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, 10వ తరగతి చదువుకున్న వాడి తక్కువ ఉంటుంది. అక్కడ ఆత్మ అంతా సమానమే అని చెప్పి అనరు కదా. ఉద్యోగం ఎవరికి ఇస్తారు? ఇంజనీర్ చదువుకున్న వాడికి ఇస్తాడా, 10వ తరగతి చదువుకున్న వాడికి ఇస్తాడా? ఇంజనీర్ చదువుకున్న వాడికి ఇస్తాడు. అంతా బ్రహ్మమే కదండి, ఎవరికి ఇస్తే ఏమండి అంటారా? అక్కడ సమం అంటే బాగా అర్థం చేసుకోవాలి మనం. వ్యావహారికంగా వచ్చినప్పుడు శరీరం, మనస్సు, పిల్లలు, ఇళ్ళు, మనుషులు, వర్ణం, బ్రాహ్మణులు, క్షత్రియులు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి భేదాలు ఉంటాయి, అవి ఉండాలి. ఆత్మదృష్టిలోనే భేదాలు ఉండవు, కానీ మనం చేసే పనులలో భేదాలు ఉంటాయి. విస్తరిలో అనేక రకాల పదార్థాలు వడ్డిస్తారు, అన్నీ ఒకటే కదా అని చెప్పి ఊరగాయ పచ్చడిని పరమాన్నం కలుపుకొని తింటారా? ఏదైనా ఆహారమే కదా, అంతా లోపలికే కదా వెళుతుంది అని చెప్పి పరమాన్నం ఆవకాయ కలుపుకొని తింటారా ఏంటి? అంతా ఆహారమే కదండి, లోపలికే కదా వెళుతుంది, తినరు కదా? ఏ ఎందుకు తినరు? తినకూడదు, అదంతే పరవాన్నం పరవాన్నమే, పచ్చడి పచ్చడి. అదేవిధంగా స్త్రీకి అంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి, పురుషుడికి అంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి, బ్రాహ్మణులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, క్షత్రియులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళు చెయ్యాలి. అంతేగాని స్త్రీలు పురుషులు అందరూ ఒకటే అని చెప్పి మేము పురుషులు వేసుకునే డ్రెస్ వేసుకుంటాం అంటే వేసుకో, ఎవరు వద్దన్నారు? వేసుకుంటే ఏమవుతుంది? బస్సులో పోతున్నావు నువ్వు, అమ్మాయి అని తెలియదు వాడికి, అబ్బాయి అనుకుంటాడు, చెయ్యేస్తాడు భుజం మీద సరిపోతుంది. వెనక నుంచి చూస్తే క్రాఫ్ షర్టు ప్యాంటు, నువ్వు అమ్మాయి అని ఎవరికి తెలుస్తుంది? స్త్రీ అని ఎలా తెలుస్తుంది? తెలియకుండా పురుషుడు అనుకుని దగ్గరికి రాగానే అంటావు నువ్వు, వెళ్ళి వెళ్ళి అప్పుడెందుకు కోపం? అప్పుడెందుకు కోపం? వేసుకున్నాడు పురుషుడు డ్రెస్ వేసుకున్నావు, వాళ్ళు వచ్చి కొంచెం తగలంగానే బాధ వేసింది. మళ్ళీ ఎట్లా వచ్చింది అంత బాధ? అంతకంటే అంతలోకే నేను స్త్రీ అన్నా. మరి స్త్రీగా ఉంటే స్త్రీ డ్రెస్ వేసుకో, కనీసం డిఫరెన్స్ తెలియాలి కదా. నువ్వు వెనకాల నుంచి చూస్తే అబ్బాయిలాగా ఉన్నావు, వాళ్ళకేం తెలుస్తుంది? చూసారా? అందుకని మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఏదో ధరించి మనం అనుకున్నంత మాత్రాన పురుషులతో సమానం కాలేం. స్త్రీ స్త్రీయే. పురుషుడు తీర కట్టుకున్నంత మాత్రం స్త్రీ అయిపోతాడా? కాలేడు కదా. కనుక మనకంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి, శరీర ధర్మాలు, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, అవి పాటించాలి. ఆత్మదృష్టిలో అందరూ సమానమే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ సమానం కాదు, సమానంగా చూడకూడదు. అందరూ ఒకటే కదా, అన్నీ చెప్పులే కదా, అన్నీ బాటా కంపెనీయే కదా అని చెప్పి ఏదో ఒక చెప్పులు వేసుకుని వెళ్తారా బయటికి వెళ్ళేటప్పుడు? ఏ చెప్పులైతే ఏముందండి, అందరూ ఒకటే కదా, అందరూ ఆత్మే కదా, నేను ఏ చెప్పులైనా వేసుకుని వెళ్తానంటే తప్పు కదా. అందుకని ఈ శ్లోకాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆచరణలో పెట్టాలి, లేకపోతే చాలా కష్టపడతాం జీవితంలో. అంతా సమానమే అంతా సమానమే అని చెప్పి వ్యావహారికంగా అందరూ సమానం కాదు. పండితుడు పండితుడే, మూర్ఖుడు మూర్ఖుడే. ఆత్మదృష్టితో సమానమైనప్పుడు అది మనసులోనే ఉంచుకోవాలి, కానీ పండితుడికి మూర్ఖుడికి ఇద్దరికి కలిపి ఒకే చోట పెడతాను భోజనం అని అనకూడదు. పనిచేసే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, అధికారులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి మనం. అంతేగాని అధికారులని పనిచేసేవాళ్ళని అందరినీ ఒకచోట చేర్చకూడదు. ఎందుకంటే నేను అందరినీ సమానంగా చూస్తానండి, ఇది సమానంగా కాదు, బుద్ధిలో ప్రాబ్లం, శాస్త్రం సరిగ్గా అర్థం కాక చాలామందికి ఏదో మంచి విశాల మనస్తత్వం అనుకుంటూ సరిగ్గా తెలియక మూర్ఖంగా ప్రవర్తించేవాడు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది. కనుక పూర్తిగా వినాలి శాస్త్రం. శాస్త్రం పూర్తిగా వినకుండా ఒక్క మాట విని వెళ్ళి సమాజంలో ఆచరిస్తే దెబ్బతింటారు, వాళ్ళు దెబ్బతింటారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దెబ్బ తగులుతుంది. దెబ్బ అంటే ఏమిటి? కష్టాలు పడతారు, నష్టపడతారు. ఈ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చెప్తున్నాను. ఇక్కడ ఆత్మ అనాత్మ వివేకాన్ని గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. దేహి దేహం, ఆత్మ అనాత్మ భేదం. ఏం చెప్తున్నారు అంటే ఈ నేను అనేది ఆత్మ చైతన్యం, ఈ శరీరం మనస్సు అనేది అనాత్మ అన్నారు. ఈ అనాత్మ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే పంచభూతాలతో తయారు చేయబడినటువంటిది ఈ శరీరం, ఈ మనస్సు. ఈ శరీరం లోపల మనస్సు ఉంది, ఈ మనస్సు లోపల చైతన్యమైనటువంటి ఎరుక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అనేటువంటిది అసలు నా స్వరూపం, అది అది నేను. ఈ మనస్సు అనేది శరీరం అనేది ఒక తొడుగు లాంటిది. ఇప్పుడు మీరు చొక్కా వేసుకున్నారు, ప్యాంటు వేసుకున్నారు, లేకపోతే స్త్రీలు చీర కట్టుకున్నారు. మీరు వస్త్రం వేసుకున్నంత మాత్రాన వస్త్రం మీరు అవుతారా? నేను చీరనండి అంటారా? నేను చీర కట్టుకున్నాను, చొక్కా వేసుకున్నాను, అది నాకు తొడుగు లాంటిది, పైన తొడుగు. నేను వేరు, నేను ధరించిన వాణ్ణి, ఇది ధరింపబడింది. అర్థమైంది కదా? అదేవిధంగా ఆత్మ నేను, ఈ శరీరం అనే తొడుగును తొడుక్కున్నాను. ఈ శరీరం లోపల ఈ శరీరాన్ని పనిచేయించడానికి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సుని పనిచేయించేది ఆత్మనైన నేను. కనుక నేను ఆత్మని ఈ శరీరంలో ఒక భాగం కాదు. ఈ శరీరాన్ని నుంచి నేను పుట్టలేదు, నాకు పుట్టుక లేదు అస్సలు. నేను ఎప్పుడూ ఉన్నాను ఆత్మని. నేనంటే శరీరం కాదు, మనస్సు కాదు. ఇది నాకు తొడుగు లాంటిది. పై తొడుగు ఇది కనపడుతుంది, మనస్సు కనపడదు. సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం రెండూ కూడా అనాత్మ. ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమితో తయారు చేయబడినవి ఇవి. ఆత్మ నేను దేనితో తయారు చేయబడలేదు. అయితే నేను ఆత్మని కంటికి కనపడను. కంటికి కనపడకుండా ఈ జడమైన శరీరాన్ని, మనస్సుని పనిచేయిస్తుంటాను నేను. మనస్సు నా వలన పనిచేస్తుంది. మనస్సు పనిచేయడం వల్ల శరీరం పనిచేస్తున్నది. ఇప్పుడు తల ఇలా కదులుతున్నది అంటే ఎలా కదిలింది? మనస్సులో ఏదో విన్నది. మనస్సు బుద్ధి విని దానికి తగినట్లుగా వ్యక్తం చేస్తోంది. వెంటనే నవ్వుతున్నది. ఇక్కడ ఏదో అర్థం చేసుకున్నది బుద్ధి. అర్థం చేసుకుని నవ్వాలనిపించింది, వ్యక్తం చేస్తున్నది నవ్వుని. ఆ బుద్ధిలో ఆ జ్ఞానం కలగడానికి కారణం నేను ఆత్మని. ఆత్మని నేను బుద్ధిలో జ్ఞానం కలిగించి, ఆ జ్ఞానం ద్వారా సంతోషాన్ని కలిగించి, ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను నవ్వుగా. తలకాయ ఊపడం కానీ ఏదే చేసినా కూడా ఇవి వీటంతా ఇవి చేయలేవు. శరీరం, మనస్సు ఏమీ చేయలేవు. వీటిని నడిపిస్తున్నది నేను ఆత్మని. ఇప్పుడు ఫ్యాన్ కదులుతోంది. ఎలా కదులుతోంది? ఫ్యాన్ తనకు తానుగా కదులుతుందా? బల్బు తనకు తానుగా వెలుగుతుందా? బల్బు తనకు తానుగా వెలగలేదు, ఫ్యాన్ తనకు తానుగా తిరగలేదు. దేని వలన వెలుగుతోంది, దేని వలన తిరుగుతోంది చెప్పండి? విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ. అది చూస్తారా, కంటికి కనపడుతుందా? మీకు కనపడదు. కంటికి కనపడకపోయినా కూడా అది దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, కంటికి విద్యుత్తు కనపడకపోయినా కూడా, ఎలక్ట్రిసిటీ కనపడకపోయినా కూడా ఎలక్ట్రిసిటీ వల్లనే ఫ్యాన్ తిరుగుతున్నది అని ఒప్పుకున్నారు. నేను అడుగుతాను, ఏమండి మీరు ఎలక్ట్రిసిటీ చూసారా అని అడుగుతాను. చూడలేదండి. మరి చూడకపోతే ఎలక్ట్రిసిటీ వల్ల తిరుగుతుందో నీకు ఎట్లా తెలుసు? అన్న తెలుసు, బుద్ధి ఎక్కువ కదా మనకు, బాగా తెలుసు. చూడకపోయినా కూడా అది ఎలక్ట్రిసిటీ వల్లనే తిరుగుతుంది ఎట్లా ఒప్పుకున్నారు? ఈ శరీరం తిరుగుతుంటే మరి ఇది ఎలా తిరుగుతున్నది? ఇది ఎలా మాట్లాడుతోంది? ఎలా పనిచేస్తున్నది? కేనేషితం పతతి ప్రేషితం మనహ అన్నాడు. ఎలా పనిచేస్తుందంటే ఆత్మ వలన పనిచేస్తున్నది. మరి నేను చూడలేదండి ఆత్మ అన్నాడు. ఏ ఎలక్ట్రిసిటీ చూసావు నువ్వు? అక్కడ అడిగితే ఎలక్ట్రిసిటీ చూడక్కర్లేదండి మాకు తెలుసు అన్నారు. ఇక్కడ మాత్రం అలాగే ఒప్పుకోవాలి. ఆత్మని చూడలేము. ఎలక్ట్రిసిటీని చూస్తారా? చూడగలరా? అది ఒక శక్తి, దాన్ని తెలుసుకోగలుగుతాం అంతే, చూడలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శరీరం అనే బల్బు, మనస్సు అనే ఫిలమెంట్, ఈ రెండు పనిచేస్తున్నాయి అంటే కంటికి కనపడదు, కనపడనటువంటి ఆత్మ అది నేను ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నాను. మనం చూసేది అనాత్మ, దాని యొక్క పని ఎంత జరుగుతున్నది ఆత్మ వలన. ఇప్పుడు ఎలా జరుగుతోంది? నా వలననే జరుగుతున్నది. ఆత్మనైన నా వలన ఈ యొక్క శరీరం పనిచేస్తున్నది. అంతేగాని నేను ఈ శరీరంలో ఒక భాగాన్ని కాదు, దీని యొక్క గుణాన్ని కాదు, దీనిలో ఒక దీని వలన పుట్టినటువంటి దాన్ని కాదు. సైన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే మనస్సు బ్రెయిన్లో ఆత్మ పుట్టిందట. ఆత్మ బ్రెయిన్లో పుడుతుందట. అప్పుడప్పుడు పుట్టి అప్పుడప్పుడు పోతుంది. ఎట్లాగైతే బల్బులో ఎలక్ట్రిసిటీ పోతుందో, ఫీజు పోతుంది కదా. ఫీజు పోగానే ఏమవుతుంది? లైట్ వెలగదు, ఫ్యాన్ తిరగదు. అట్లాగే ఈ యొక్క బ్రెయిన్లో కూడా ఫీజు పోయినట్టుగా ఆత్మ పోతుందట. సైన్స్ చెప్తుంది, వేదాంతంలో ఏం చెప్తాం? ఆత్మ ఎన్నటికీ పోదు, ఎప్పుడూ ఉంటుంది. ఇందులో ఈ శరీరంలో ప్రాణం పోతుంది, ప్రాణం పోయినప్పుడు ఈ శరీరం పోతుంది. అంతేకాని ఆత్మ ఎప్పటికీ పోదు. ఎలక్ట్రిసిటీ పోతుందా? అందులో ఫీజు పోయింది, అందువల్ల ఎలక్ట్రిసిటీ వ్యక్తం కాదు. ఫిలమెంట్ ఉంటుంది కదా, ఆ ఫిలమెంట్ పోయింది, అందుకని ఎలక్ట్రిసిటీ పోయిందంటారా? అందుకని ఏం చేస్తారు, బల్బు ఇంకోటి తెచ్చి పెట్టుకుంటారు. ఫ్యాన్లో కూడా మోటార్ ఉంటుంది, ఆ మోటార్ పనిచేయకపోతే మళ్ళీ రిపేర్ చేయించుకొని ఇంకో ఫ్యాన్ పెట్టుకుంటారు. అంతేగాని మీ ఫ్యాన్లో ఏదో రిపేర్ ఉందని చెప్పి ఎలక్ట్రిసిటీ పోయింది పాపం ఎలక్ట్రిసిటీ పోయిందంటారా? అర్థమైందా? ఈ శరీరం కూడా అంతే, మనస్సు కూడా అంతే. మనస్సు శరీరం రెండు పనిచేస్తున్నాయంటే ఆత్మ వలన పనిచేస్తున్నాయి. ఈ శరీరం మనస్సు అనేది సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసిన తర్వాత ఈ శరీరం పనిచేయదు, కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరాన్ని స్థూల శరీరం సూక్ష్మ శరీరం కలిసినప్పుడు ఆ ఆత్మ పని చేయిస్తుంది విచ్చేత. అవి రెండు కలవనప్పుడు, ఫిలమెంట్ లేనప్పుడు ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది పాపం? ఎలక్ట్రిసిటీ ఏం చేయలేదు. ఫిలమెంట్ ఉన్నప్పుడు, బల్బు ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది. అందుకని శరీరాన్ని మనసుని ఎప్పుడు బల్బు ఫిలమెంట్తో పోల్చుకోండి, ఆత్మని ఎలక్ట్రిసిటీతో పోల్చుకొని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు. ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీనా బల్బునా? ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మని పట్టుకుంటే షాక్ కొడుతుంది అంతే. నేను ఆత్మని అది చెప్తున్నారు విషయం ఇక్కడ. ఇందులో ఇప్పుడు రెండు అర్థమైందా మనకు, ఆత్మ అనాత్మ. అనాత్మ శరీరాలు అనేకం, మనస్సులు అనేకం, ఆత్మ ఏకం. ఇప్పుడు అనాత్మ ఆత్మ ద్వైతం ఉంది కదా, రెండున్నాయి. ఇక్కడ అనాత్మ ఉన్నది, ఇక్కడ ఆత్మ ఉన్నది. ఆత్మ అనాత్మ రెండు ఉంటే ద్వైతం వచ్చింది కదా. అంటే దీనికి పై మెట్టుకు వెళ్ళాలి మనం. మొదట ఏం చెప్తామంటే, మట్టి కారణం అంటాం. మట్టి కుండకి కారణం, మొదటి మెట్టు. కుండ మట్టి యొక్క కార్యం, రెండవ మెట్టు. మట్టి కారణం, కుండ కార్యం. కార్యం అంటే ప్రోడక్ట్, ఆబ్జెక్ట్. కారణం అంటే సబ్జెక్ట్. మట్టి కారణం, కుండ కార్యం, ఇఫెక్ట్. రెండవ మెట్టు కుండ, మొదటి మెట్టు మట్టి. మట్టి కారణం, కుండ కార్యం. మూడవ మెట్టు ఏంటో తెలుసా? కుండ అనేదే లేదు మట్టి కాకుండా. కుండ అనేదే స్వతంత్రంగా లేదు, మట్టే ఉన్నది. అది మూడవ మెట్టు. అదేవిధంగా ఆత్మ కారణం, అనాత్మ శరీరం కార్యం. ఆత్మ కారణం మొదటి మెట్టు, అనాత్మ శరీరం కార్యం రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏంటి? అసలు అనాత్మ శరీర కార్యమే లేదు, ఉన్నది ఆత్మే అని తెలుసుకోవాలి. అందుకని బ్రహ్మమే అంతా అని ఒక యజ్ఞాన్ని తీసుకొని, హోమ కుండాన్ని తీసుకొని ఉదాహరణగా అంతా బ్రహ్మమే అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కుండ ఉందండి, నిజంగా కుండ ఉన్నదండి అన్నారు అనుకోండి, నేనేం చెప్తానంటే నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి. రండి, నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి. తీసుకుంటారా? ఎందుకని? మట్టి కుండగా ఉంది. అసలు కుండ అనే పదార్థానికి మట్టికే కుండ అని పేరు, మట్టికే కుండ అని పేరు. అందుకని మీరు కుండను తీసుకెళ్ళలేరు, కుండ లేదు అసలు. అర్థమైందా? గొలుసు బంగారం, నేను బంగారం తీసుకుంటాను, మీరు గొలుసు తీసుకోండి. ఏమండి బంగారం లేకుండా గొలుసు ఎట్లా తీసుకుంటామండి? ఏ ఎందుకు తీసుకోలేవు? గొలుసు లేదు కదండి, బంగారం కంటే వేరుగా అంటారా లేదా? బంగారం కంటే వేరుగా గొలుసు లేదు, ఎలా తీసుకుంటారు? అలాగే అగ్ని, నిప్పు, నీరు, భూమి, ఆకాశం, గాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కార్యాలు. బ్రహ్మ కారణం, ఆత్మ లేక బ్రహ్మ కారణం. అగ్ని, నిప్పు, గాలి, ఆకాశం, భూమి, చెట్లు, చామలు, కొండలు, ఇవన్నీ కూడా కార్యాలు. రెండవ మెట్టులో కార్యాలు. ఈ పేర్లు నామరూపాలన్నీ కార్యం, ఆత్మ కారణం. మూడవ మెట్టు ఏం చెప్పాను? ఈ పేర్లు రూపాలున్న కార్యాలన్నీ కూడా నిజంగా లేవు, ఉన్నది బ్రహ్మమే. వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.